భారతదేశం యొక్క చరిత్రలో 1880 నుంచి 1950 సంవత్సరం వరకు ఒక విలక్షణమైనటువంటి టైం సెగ్మెంట్, 100 ఏళ్ళు, 1850 to 1950. భారతదేశ చరిత్రలో అది చాలా ప్రముఖ పాత్ర వహించిన, ప్రపంచ చరిత్రలో కూడా అది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీని గురించి అవగాహన చేసుకునే ముందు మనము కొంచెము ఋగ్వేదము నుంచి భారతీయ ఆధ్యాత్మిక పరంపర యొక్క ప్రాముఖ్యత దేని మీద ఆధారపడిందో తెలుసుకోవాలి. మనం వేదకాలము అని ఎందుకు వింటున్నాము అంటే, వేదకాలము అంటే వేదాల్లో చెప్పబడినటువంటి రుక్కులు, కాలాతీతమైనటువంటి రుక్కులు, బియాండ్ టైం. కొంచెం జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుంటే ఏం అర్థమవుతుంది అంటే, అక్కడ పృథ్వీ యొక్క ఖండానికి మనము చాలా ప్రాముఖ్యత ఇచ్చాము, అది మనం మర్చిపోయాము. ఈ భావ పరంపర కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కంటిన్యూటీ ఆఫ్ థాట్. మనము మన వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత మనము ఏ గడ్డపైన జీవిస్తున్నామో దానికి ఇవ్వాలి అనేది భారతీయ సంస్కృతి. అది మనం మర్చిపోయాం. జనని అనేది గుర్తుంటోంది, కానీ జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరీయసి అనేది పూర్తిగా మర్చిపోయాం మనం. నోటితో ఆ మాట అంటున్నాం, జననీ జన్మభూమిశ్చ అని, కానీ ఇటు జననీకి కానీ అటు జన్మభూమికి కానీ ఏ విధమైనటువంటి విలువ ఇవ్వాలో అది మనకి అర్థం కావటం లేదు. అనేక మంది మహాత్ముల యొక్క జీవిత చరిత్ర, అనేక మంది మహాత్ముల యొక్క జీవిత విధానం మనం గమనించినా జననీ జన్మభూమి అనేటటువంటి దానికి పరిపూర్ణమైనటువంటి సాధనా విధానం మనకి మహర్షి యొక్క జీవితంలో కనిపిస్తుంది. అనేక మంది మహాత్ములు వచ్చారు, అనేక మంది మహనీయులు వాళ్ళ తల్లిని, వాళ్ళ తల్లి యొక్క కృపా కటాక్షం వల్ల నేను ఇంత వాణ్ణయ్యాను అన్నారు. కానీ ఎవరు తన తల్లికి ఒక మందిరాన్ని కట్టించి మాత్రం భూతేశ్వర మందిరము, అవగాహన కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేనేమి చెప్పదలుచుకుంటున్నాను. జననీ జన్మభూమిశ్చ అంటున్నాం సరే, కానీ ఇతర మహాత్ముల యొక్క ఏ జీవిత చరిత్రలోనూ కూడా తల్లికి ఇంత పెద్ద ప్రాముఖ్యత ఇచ్చినటువంటి మహనీయుడు మనకి ఎక్కడా కనిపించడు. ఇంకొకటేంటి, ప్రపంచ చరిత్రలోనే, ప్రపంచంలోనే ఒక జ్ఞాని అయిన స్త్రీకి మందిరం ఉండటం అన్నది అదే మొదటిసారి, ఇంకా రెండోది ఇంతవరకు ఏర్పడలేదు. 10 ఏళ్ళు పట్టింది దాన్ని కట్టించటానికి. రమణ మహర్షి లాంటి వ్యక్తి తలుచుకున్నాక అది రూపు దాల్చడానికి 10 ఏళ్ళు కట్టింది అంటే ఆ కట్టడం యొక్క విలువ ఎంత ఉంటుందో రాబోయేటటువంటి రోజులలో ఆ మాతృభూతేశ్వర మందిరము శ్రీ విద్యకి, భారతీయ సంస్కృతికి ఎలా కేంద్రమవుతుందో మనం ఊహించగలగాలి. ముఖ్యంగా రమణాశ్రమంలో ఉన్నవాళ్ళు, ఇంకేంటే మీరు రమణుని ద్వారా ఎన్నుకోబడ్డవారు, ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు. మీరు పిలువబడతారు ఆధ్యాత్మిక సంస్థలోకి. భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది అంటే, గురువు నిన్ను పిలిస్తే తప్ప గురువు నీకు దగ్గరగా ఉన్నా నువ్వు గుర్తించలేవు. అది కూడా రమణ మహర్షి తన జీవితంలో చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు నాయన ద్వారా. నాయన తన వ్యక్తిగతంగా చాలా గొప్పవాడు. అనేక వేలాది మందికి మంత్ర దీక్ష ఇచ్చాడు. స్వయముగా చాలా పెద్ద ఉపాసకుడు. తను పెళ్లి చేసుకునే ముందు ఒక కండిషన్ పెడతాడు, 6 నెలలు నేను తపస్సు చేసుకుంటాను, 6 నెలలు కుటుంబంలో ఉంటాను, దానికి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని. అటువంటి వ్యక్తి 1901లో మొట్టమొదటిసారి రమణ మహర్షిని చూస్తాడు. ఇయర్స్ని కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చూశాక పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోవడం అంటే, తను ఏ వ్యక్తిని అయితే దర్శించటానికి గుర్తించటానికి ప్రయత్నిస్తున్నాడో ఆ వ్యక్తి ఇతను కాదేమో అనే సంశయం వచ్చింది ఆయనకి. ఎవరికి? నాయనికి. మళ్ళీ 1907లో కానీ ఆయన గుర్తించలేకపోయాడు. ఈ సంవత్సరాల సంఖ్య కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అందులోనే అనేక సాధనా రహస్యాలు ఇమిడి ఉన్నాయి. రమణ మహర్షి జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ఎ క్యాప్సూల్ ఆఫ్ కమింగ్ రిలీజియన్ ఫర్ ప్రోబబ్లీ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్. రమణ మహర్షి యొక్క జీవితాన్ని మనం ఆ దృష్టితో అధ్యయనం చేయాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంగా మీరు అధ్యయనం చేయకూడదు దాన్ని. ఒక క్యాప్సూల్, టైం క్యాప్సూల్ అని ఈనాడు సైంటిస్టులు భూగర్భంలో నిక్షిప్తం చేయడానికి ట్రై చేస్తున్నారు. స్మాల్ క్యాప్సూల్. అందులో ఈనాడు మనకి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని ప్రోధి చేసి, రేపు బై ఛాన్స్ ఎప్పుడైనా ఏదైనా ఓ ప్రమాదం వల్ల మన ఈ కల్చర్ని, ఈ సివిలైజేషన్ని మర్చిపోతే ఆ టైం క్యాప్సూల్ ఉపయోగపడుతుందేమో అని. రమణ మహర్షి ఈజ్ ఎ టైం క్యాప్సూల్. అంచేత అందులో డీటెయిల్స్ ఉండవు మనకి, హింట్స్ మాత్రమే ఉంటాయి. ఆ హింట్స్ని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఆ హింట్స్ ఉపయోగించుకోవటం నేర్చుకోవటంలో 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్ నేను గుర్తుంచుకోమని చెప్తూ ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను. జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గదీయసి. 1950లో శరీరం వదిలేసినటువంటి ఆ రమణ మహర్షి తన తల్లికి ఏం చేశాడో చెప్పాను నేను. కానీ ఆ చేసింది స్కందాశ్రమంలో ఉన్నటువంటి ఒక చిన్న గదిలో తన తల్లి యొక్క శిరస్సు మీద ఎడమ చేయి పెట్టి, ఆమె హృదయం మీద కుడి చేయి పెట్టి, ఆమె యొక్క భవిష్యత్ జన్మల పరంపరనన్నిటినీ కూడా కొద్ది నిమిషాలలో జరిగేటట్టు చేశాడు. ఇది మీరు గమనించుకోవాలి. మీరు రమణ మహర్షి సాధకులమైనటువంటి, రమణ మహర్షి శిష్యులమైనటువంటి మనము ఇవి కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే రమణ మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలలో ఒక ప్రయోగం ఏమిటి అంటే, మీకు సాధ్యమవుతే, మీరు చేసుకోగలిగితే, మీ ఎడమ చేతిని మీ శిరస్సు మీద పెట్టుకుని, మీ కుడి చేతిని మీ హృదయం మీద పెట్టుకుని అనేక జన్మల సంస్కారాన్ని మీరు తీసివేసుకోవచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి ఆ సాధనా రహస్యంలో. ఆయన గొప్పవాడే కాదంటే, కానీ ఆయన సాధనను మనం ఫాలో అవ్వాలి. భారతీయ ఆధ్యాత్మికతలో వచ్చినటువంటి నేను చాలా బాధపడేటటువంటి విషయం ఏంటి అంటే, ఆయన గురువు కనుక చేశాడు, ఆయన మహాత్ముడు కనుక చేశాం, మనం చేయలేము. మనం చేయలేనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. కెమిస్ట్ దగ్గరికి వెళ్ళాక నువ్వు కెమిస్ట్ అవ్వాలి, ఓ ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళాక నువ్వు ఫిజిసిస్ట్ అవ్వాలి, ఓ మెడికల్ కాలేజీలో నువ్వు జాయిన్ అయ్యి మెడికల్ ప్రొఫెసర్స్ దగ్గర టీచింగ్ నేర్చుకుంటూ ఉంటే యూ షుడ్ బికమ్ ఏ డాక్టర్. ఒక యోగి దగ్గరికి వెళ్ళాక, ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాక, నువ్వు మహర్షి కాలేకపోతే రెండుంటాయి తప్పులు అందులో, నీకైనా చేత కాదు, లేకపోతే ఆ మహర్షికైనా చేత కాదు. మహర్షికి చేత కాదు అనలేం కదా. అంటే మనము ఆయనలాగా మారలేకపోయాము అంటే అర్థం ఏంటి, మనలో చాలా పెద్ద తప్పులు ఉన్నాయి. ఏమిటా తప్పులు ఉన్నాయి అంటే, మహర్షుల యొక్క జీవితం నుంచి మనం ఏమీ నేర్చుకోం. కానీ ప్రతి మహర్షి, ప్రతి గురువు ఏం చెప్తాడు అంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నా జీవితం నుంచి నువ్వు నేర్చుకో ఎలా జీవించాలో, నేను ఎలా మహర్షిని అయ్యానో అలా నువ్వు మహర్షి కా. మేము దండం పెడతామండి, పెట్టొద్దని అవడన్నాడు. కానీ పెట్టాక ఆయన ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, దాంట్లో ఈ మొదటి ఫార్ములా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరీయసి. ఇది మొత్తము మన భారతీయ జీవిత విధానం యొక్క ఆయువు పట్టు అయినటువంటిది. ఈనాడు మనం పూర్తిగా మర్చిపోయాము. అసలు భావనే రాదు జన్మభూమి అంటే తల్లి అని. డివైన్ కాన్షియస్నెస్సే రాదు ఒక మట్టిగడ్డని తల్లిగా చూడటానికి. కానీ ఒక మట్టిగడ్డని అరుణాచలాన్ని తన గురువుగా, గురువు అవసరం లేనటువంటి ఒక వ్యక్తి. రమణ మహర్షి గురువు అవసరమా? కానీ ఏం చెప్పాడు ఆయన, అరుణాచలం నాకు గురువు, అరుణాచలేశ్వరుడు పిలిస్తే నేను వచ్చాను. లార్డ్ ఐ హ్యావ్ కమ్, మొట్టమొదటి మాట తిరువన్నామలైకి వచ్చాక, ఆ గుడికి వెళ్ళాక, గుడి లోపల వెళ్ళగానే మొట్టమొదటి మాట ఆయన ఏమంటాడు అంటే, నీవు పిలిచావు తండ్రి, నేను వచ్చేసాను. మరి మన్ని రమణ మహర్షి రమణ కేంద్రంలో ఇలా పిలిస్తే మీకు ఒక్కసారైనా రమణ మహర్షి మమ్మల్ని పిలిచాడు, నేను వచ్చాను, నన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నామా? మరేం నేర్చుకున్నాం మనం? ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ నేను వేసే ప్రశ్న ఇదే, మీకు అసలు ఆ స్ఫురణ ఉన్నదా? మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మీ సంకల్పం వల్ల రాలేదు, మీ సంకల్పం వల్ల ఇలాంటి పరిస్థితులకి మీరు రాలేరు, ఇలాంటి అట్మాస్ఫియర్లోకి రాలేరు. మీరు ఎందుకు వచ్చారు అంటే ఏ హెస్ కావాలి పిలిచాడు అదృష్టవంతులే. కానీ పిలిచాక మన రియాక్షన్ ఏంటని ఆయనకి, హౌ ఆర్ యూ రియాక్టింగ్ టు హిమ్? దానికి ఆయన జీవిత విధానంలో, ఆయన జీవించినటువంటి విధానంలో కొన్ని పాయింట్స్ మనం అండర్లైన్ చేసుకుందాం. అండర్లైన్ చేసుకున్న తర్వాత ఆ విధానంగా జీవించటానికి మనము ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక పిల్లవాడు ఎలాగా నేర్చుకుంటాడో అలా నేర్చుకోవాలి తప్ప, అలా నేర్చుకోకుండా మేము ఫలానా వ్యక్తి యొక్క శిష్యులము, మేము ఫలానా వాళ్ళ శిష్యులము అంటే ఆ గురువుకే మనము చెడ్డ పేరు తెస్తున్నామేమో. అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకున్నాం. నేను చెప్పేటటువంటి మాటలలో కొన్ని కరుగ్గా ఉన్నా, మీకు నచ్చకపోయినా, నేను ముందే చెప్తున్నా, నేను క్షమించేయండి. భావావేశంలో నా హృదయంలో ఉన్నటువంటి బాధ చెప్పటానికి నేను కరుగ్గా చెప్తున్నాను తప్ప మిమ్మల్ని కించపరచటానికి మాత్రం నేనేమీ చెప్పటం లేదు. ఇంచేత ఇది ఇంకా నేను చెప్పబోయే ప్రతి మాటకి మీరు ముందు అనేసుకోండి, ఇది నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే అది కేవలము నాకు, నేను రమణ మహర్షిని అర్థం చేసుకున్నటువంటి దాన్ని మీకు చెప్పాలనే తపనతోనే తప్ప ఇంకొక కాదు. జర మొదటిది, అరుణాచలాన్ని మూడు లెవెల్స్లో ఋగ్వేదం నుంచి స్కంద పురాణంలో, మిగతా పురాణాలలో, భవిష్య పురాణంలో, అన్ని పురాణాలలోనూ అరుణాచలం గురించి ఉంది, ఒక స్కంద పురాణంలోనే కాదు. ఈ అరుణాచలం యొక్క ప్రాముఖ్యత ముందు అర్థం చేసుకుందాం మనం. ఇంకేదంటే మిగతా అన్ని ప్లేసెస్కి దాన్ని చూడటం, అక్కడ చనిపోవటం, మీరేదో చెయ్యాలి, అక్కడ ఫిజికల్గా అక్కడికి వెళ్ళాలి. అరుణాచలం స్మరణ మాత్రేనా? మొట్టమొదట మీకు అది గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆ అరుణాచలేశ్వరుడు యొక్క స్మరణ మిమ్మల్ని రమణ మహర్షి అంతటి వాణ్ణి చేస్తుంది. అది రమణ మహర్షి మనకిచ్చినటువంటి మొదటి ఫార్ములా, అది మనం చేసుకోవాలి. తను ఫార్ములా ఒకటి ఇచ్చేసాడు, E=mc² ఐన్స్టీన్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, మొత్తం న్యూక్లియర్ ఎనర్జీ కూడా అందులోనే ఉందన్నాడు. కానీ మొదటి ఆటమిక్ బ్లాస్ట్ చేయటానికి ఆ ఫార్ములా డెవలప్ చేసిన తర్వాత 14 ఏళ్ళు పట్టింది. అలాగే రమణ మహర్షికి కూడా నేను ఎవరినో తెలుసుకున్నాక దానిని స్థిరంగా ఏర్పరచుకోవటం కోసమో మౌనంగా 10-15 ఏళ్ళు ఆయన ఉన్నాడు, కంప్లీట్లీ మౌనం. జాగ్రత్తగా నేను ఎందుకు ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను అంటే, రమణ మహర్షి గురించి మీకు నాకంటే ఎక్కువ తెలుసు, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన. కేవలము ఆ సంఘటనని హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ క్లాస్ ఒక గంటలో నేను చెప్పదలుచుకుని చెప్పేసిన తర్వాత దీని రియాక్షన్ మీ దగ్గర నుంచి ఎలా ఉంటుంది అన్నది నాకు చాలా ముఖ్యం. చెప్పుకు వెళ్ళిపోవటం నాకు ముఖ్యం కాదు. హరికథా కాలక్షేపం చాలా బాగా చెప్పారు, లేకపోతే నాలుగు శ్లోకాలు కంటదా పట్టేసి రావణ మహర్షి ఈ శ్లోకం చెప్పాడు, ఈ శ్లోకం చెప్పాడు, రావణ మహర్షి చాలా గొప్పవాడు, అది తెలియకపోతే మరి అసలు మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు. అంచేత నేను ఆయన గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడటం లేదు, మనము ఏమి చేయాలి అంత గొప్పవాడి దగ్గరికి వచ్చి అన్న దాని గురించి చెప్తున్నాను. మొట్టమొదట మనకేం తెలియాలి అంటే భారతదేశమును ఒక దేవతగా మనము చూడగలగాలి. ఫస్ట్ పాయింట్ అది. భారతదేశాన్ని ఒక మాతృమూర్తిగా మనం చూడలేకపోతున్నాం. ఒక మట్టిగడ్డని చేతనత్వము ఉన్నటువంటి పదార్థంగా మనం చూడలేకపోతున్నాం. కానీ మొత్తము భారతీయ క్షేత్రంలో అన్ని తీర్థక్షేత్రాలే, తీర్థక్షేత్రాలంటే అంటే ప్రతి తీర్థక్షేత్రము కూడా ఏదో ఒక దేవతాశక్తి యొక్క కేంద్రీభూతమైనటువంటి స్థలము. కేంద్రీభూతమైంటుంది అక్కడ ఆ దేవతాశక్తి. మరి అరుణాచలంలో ఏ శక్తి కేంద్రీకృతమై ఉన్నది? దానికి వివరణ ఇస్తూ రమణ మహర్షి ఏం చెప్తాడు అంటే, ఏ శక్తి అయితే నీలో నేను అనే స్ఫురణగా ఉన్నదో ఆ శక్తి యొక్క కేంద్రీభూతమైనటువంటి పుంజము అరుణాచలేశ్వరుడు. అందువల్ల ఎప్పుడైతే నువ్వు దాన్ని స్మరణ చేసుకుంటావో ఆ స్మరణ దేన్ని జ్ఞప్తికి తెస్తుంది? నీలో ఉన్నటువంటి నేను అనేటటువంటి దానికి జ్ఞప్తి తెస్తుంది. కనుక ఆ అరుణాచలాన్ని కనుక నువ్వు స్మరణ చేసుకోగలిగితే ఏం జరుగుతుంది? ఆయనకేం జరిగిందో నీకు జరుగుతుంది. ఆయనకేం జరిగింది? అరుణాచలేశ్వరుడు గురించి ఎప్పుడైతే ఆయన ఆలోచించడం మొదలెట్టాడో సడన్ గా ఆయనకు ఒక భయం పట్టుకుంది, నేను చనిపోతానేమో. రమణ మహర్షి సాధనలో మొదట చెప్పింది గుర్తుంది కదా, జనని జన్మభూమిశ్చ. రెండోది చెప్తున్న పాయింట్, నేను చచ్చిపోతానేమో అనే భయం పట్టుకోవాలి మనకి. అసలు ఆ భయం మనకి యక్షప్రశ్నలో యుధిష్ఠిరుని యక్షుడు అడుగుతాడు, అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటి అని. ఏంటో తెలుసు అన్నిటికంటే ఆశ్చర్యం? అందరూ చనిపోతూనే ఉంటారు, కానీ మనిషి నేను చనిపోతానని ఎప్పుడు అనుకోడు. ఆశ్చర్యం కాదు. కానీ రమణ మహర్షికి ఎప్పుడైతే ఐడియా వచ్చిందో ఆయన చనిపోయాడు. ఆయన లైఫ్ హిస్టరీలో గుర్తు చేసుకోండి, ఆయన 17 ఏట ఏం జరిగిందో. సడన్ గా ఆయనకు భయం వచ్చింది, నేను చనిపోతానేమో అని. హీ ఎనాక్టెడ్ ఇట్. పడుకున్నాడు, చనిపోతున్నాను అనుకున్నాడు. చనిపోయిన వాడు ఏమవుతాడంటే చేతిలో కాళ్ళు బిగుసుకుపోతాయి అనుకున్నాడు. చేతిలో కాళ్ళు బిగుసుకుపోయి హీ అండర్స్టూడ్. అంటే ఈ సంఘటన కఠోపనిషత్ సాధన చెప్తుంది మనకు. అందుకే రమణ మహర్షి యొక్క జీవితాన్ని క్యాప్సూల్ అంటే అన్ని సాధనలకి కూడా. కఠోపనిషత్ సాధన ఏమిటి? కఠోపనిషత్తులో ఒక తండ్రి విశ్వజిత్ యాగం చేస్తూ ఉంటాడు. విశ్వజిత్ యాగం చేస్తూ దానం చేస్తూ ఉంటాడు. ఎలాంటివి దానం చేస్తాడు? వాడికి పనికిరానటువంటి వాటిని దానం చేస్తూ ఉంటాడు. ఆవులు అని అక్కడ మాట ఉంది, కానీ ఆవులు అనేటటువంటిది ఉపనిషత్తులో ఎప్పుడు చెప్పబడినా కూడా అది ఇంద్రియాలకి సంబంధించింది అని గుర్తుంచుకోండి. అంటే మనం ఏంటి భగవంతుడికి ఇస్తాము అంటే పనికిరానటువంటివి భగవంతుడికి ఇస్తాం. ఇందువల్ల రిటైర్ అయిపోయాక సాధనలు మొదలెడతాం. చిన్నప్పుడు సాధనలు మొదలెట్టాం, కళ్ళు చూపుపోయాక, చెవులు వినిపించడం మానేశాక, నడవటం చేత కాకపోయాక అప్పుడు సాధనలు మొదలెడతాం మనం. కానీ ఉపనిషత్ ఏం చెప్తుంది? కఠోపనిషత్, అతిధారావ్రతమిదం నయమాత్మ బలహీనేన లభ్యతే. ఇది కత్తి మీద సాము వంటిది, బలహీనులకి ఇది సాధన కుదరదు అంటే కఠోపనిషత్తులో మనం నమ్ముకుంటాం. ఒట్టిపోయిన ఆవులు ఇచ్చావని నువ్వేమిస్తున్నావు నీ సాధనలో? ఒట్టిపోయిన ఆవులు కాకపోతే ముసలితనంలో జర్జరం అయిపోయాక నువ్వెవరికి పనికి రానప్పుడు అప్పుడయ్యా సాధన అంటే. 17 ఏట చేశాడు ఆయన సాధన, కఠోపనిషత్తులో చెప్పినటువంటి సాధన. ఆ కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి అన్ని రహస్యాలు కూడా చిన్న సాధనలో ఎలాగా ఎక్స్పాండ్ అవుతాయో చూసుకోండి. మనము ఆ సాధన చేయించగలిగేటటువంటి కేంద్రంగా మార్చగలమా దీన్ని? రమణ మహర్షి యొక్క సాధనని, కఠోపనిషత్ యొక్క సాధనని మనం ఇక్కడ ఎందుకు ప్రాక్టీస్ చేయలేము? ఆయనకు ఒక రోజులో వచ్చేసి ఉండొచ్చు. మనం చేసుకుంటూ చేసుకుంటూ పోతే 10 సంవత్సరాల్లో వస్తుందేమో, 15 సంవత్సరాల్లో వస్తుందేమో. కఠోపనిషత్ సాధనలో ఆ తండ్రి ఏం చెప్తాడంటే, నేను నిన్ను యముడికిస్తున్నాను. అప్పుడు ఓ అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది అక్కడ కఠోపనిషత్తులో. అది రమణ మహర్షికి ఎలాగ అక్షరాల వర్తింపబడుతుందో మీరు ఆలోచించండి. ఏంటంటే ఆ కదా బహు, ఆ శ్లోకము, బహు నామేమి ప్రథమో, చాలా మందిలో నేను ప్రథముణ్ణి. నచికేతుడు అనుకుంటాడు, తండ్రి ఎప్పుడైతే ఈ చిన్న పిల్లవాడిని యముడికి ఇచ్చేస్తాను అని అంటాడో, ఆలోచించుకుంటాడు, నన్ను యముడికి ఎందుకు ఇచ్చాడు, అసలు యముడికి ఎందుకు ఇచ్చాడు అనేటటువంటి దానికి కొంచెం ఆలోచించుకోండి. ఈ శ్లోకం చాలా ఉపనిషత్తు యొక్క తాత్పర్యం నేను చూశాను. నేను ఈ శ్లోకాన్ని అందరూ దాటేస్తారు, ఈ శ్లోకం గురించి మనకేం వివరణా ఉండదు, కానీ నా దృష్టిలో ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. గబుక్కుని ఎవరి గురించైనా మనం చనిపోయాడు అని వింటే మొదటి ప్రశ్న ఏమేస్తాం మనం, వయస్సు ఎంత? 65 ఏళ్ళండి. పొందిలే 65 ఏళ్ళంటే ఇంకా వెళ్ళిపోయే టైమే వచ్చింది కదా. 10 ఏళ్ళు 15 ఏళ్ళు, అయ్యో పాపం. తేడా అర్థమవుతుందా? యముడికి మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటాం? నాట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 or 17. ఎప్పుడు అయిపోయింది, ఇంకా 60 ఏళ్ళు వచ్చాక ఇంకేముంటుందని, డయాబెటీస్ వచ్చి ఉంటుంది, హార్ట్ ట్రబుల్ గ్యారంటీగా ఉండి ఉంటుంది, బాధ ఏదో ఒకటి ఉంటుంటుంది. కానీ రమణ మహర్షి అలా కాదు, ఇంకా చదువుకుంటూ ఉంటేనే ఈ భావానికి లోనయ్యాడు, యముణ్ణి దర్శించాడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, యముణ్ణి మీరు దర్శిస్తే మీకు చావు ఉండదు. తమాషాది, యముణ్ణి చూసి భయపడితే మీకు చావు ఉంటుంది తప్ప, యముణ్ణి మీరు నిజంగా దర్శించగలిగితే అసలు మీరు భయపడరు. ఇంతే అంటే రమణ మహర్షి యొక్క మాటల్లోనే తర్వాత మనం చదువుకుంటాం ఈ పుస్తకంలో, ద కార్డినల్ టీచింగ్ ఆఫ్ ది మహర్షి, ద అరుణాచల పంచరాత్ర దర్పణం. నువ్వు యముణ్ణి చూడటానికి ట్రై చేస్తే తమాషా ఏంటంటే యముడు అక్కడ ఉండడు, దాన్నే మాయా అంటాం. మరి ఇంతమంది చనిపోతున్నారు కదా, జ్వాలాసూర్ మహర్షి ఏమని చెప్తాడు అంటే దానికి జవాబు, ఎందుకు చనిపోతున్నారంటే, దే ఆర్ ఎడిక్టెడ్ టు ఇట్ అంటాడు. చనిపోవటానికి అలవాటు పడ్డావు కనుక చేస్తున్నావురా నాయన, నువ్వు అలవాటు నుంచి బయటపడితే అసలు నీకు చావు ఉండదు. రమణ మహర్షి జీవితము దానికి దర్పడము. అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటి ప్రూఫ్ తర్వాత ఎక్కడొస్తుంది అంటే, ఒకరోజు ఆయన అరుణాచలంలో కొండెక్కుతూ ఉంటాడు, సడన్ గా అంతా చీకటి అయిపోతుంది ఆయనకి. ఎక్కడి నుంచో ఏడుపు వినిపిస్తూ ఉంటుంది, కానీ ఈయనకి బాహ్య స్మృతి ఏమీ లేదు, కానీ నేనున్నాను అనేటటువంటి భావన ఉంది. ఈ సంఘటన మీకు గుర్తొస్తుందా? తర్వాత ఏం చెప్తాడు ఆయన, నా కుడివైపు నుంచే ఏ ఫోర్స్ నా ఎడమవైపు ఉన్నటువంటి గుండెలోకి కొట్టింది, మెల్లిమెల్లిగా నాకు బాహ్య స్మృతి వచ్చినది. మీకు ఎప్పుడైనా మీ జీవితంలో ఇలాంటిది జరిగిందా? రమణ మహర్షికి జరిగినటువంటిది ఆలోచించండి. ఏం జరిగింది? బాహ్య స్మృతి కోల్పోయాడు, నేనున్నాను అనేటటువంటి భావన ఉంది, ఎక్కడో బయట దూరంగా ఎక్కడో ఎవరో, అంటే ఈయన చనిపోయాడేమో అనుకుని ఎడుస్తూ ఉంటాడు. ఆయనతో పాటు ఎవరు, ఆయన పళనిస్వామి ఎవరు ఉంటారు, ఆయన బాధపడుతూ ఉంటాడు, ఇదేంటి నల్లబడిపోతుంది శరీరం, మనిషి ఇంకా చేరుకోవటం లేదు, చనిపోయాడేమో అని. సడన్ గా ఏం జరిగింది? ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన సెంటర్లో, రమణ మహర్షి కేంద్రంలో ఇలాంటి సాధనలు మనం పెట్టగలిగితే ఖచ్చితంగా మనం రమణ మహర్షి యొక్క శిష్యులము భక్తులము, మీ ఇష్టం మీరు ఏం పేరు పెట్టుకుంటారు. ఎప్పుడైనా వచ్చిందా మీకు జీవితంలో ఇలాంటి అనుభూతి? ప్రతిరోజు రాత్రి మీకు వస్తుంది, మీరు దాన్ని గమనించదు. ప్రతిరోజు రాత్రి నేను అనే స్ఫురణ ఉంటుంది, నిద్రపోతారు మీరు. చుట్టుపక్కల ఎవరిని పిలిచినా మీరు లేవరు, మీ పేరు పెట్టి పిలిస్తే లేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? అది గమనించారు కదా. అందరూ పడుకుని ఉన్నాం అనుకోండి, బయట నుంచి ఎవడో పిలిచాడు అనుకోండి, ఎవరు పేరు పెట్టి పిలుస్తామో వాడు లేస్తాడు తప్ప పక్క వాళ్ళు లేవరు. గమనించారు ఇది ఎప్పుడే? అంటే మరీ గట్టిగా పిలిచి తలుపు బద్దలు కొట్టేస్తే అందరూ లేస్తారు, అది వేరే విషయం. అంటే నేను అనే స్ఫురణ నిద్రలో ఉంటుంది మీకు, కానీ అసలు ఏమి అంత చీకటిగా ఉంటుంది, కానీ అనుభూతి ఉంటుంది. మళ్ళా మీకు మెలకు ఎప్పుడొస్తుంది అంటే, ఈ కుడివైపు నుంచి మళ్ళీ ఒక శక్తి ఎడం వైపు ఉన్నటువంటి హృదయంలోకి ప్రసరించాలి. ఇది మళ్ళా మనం కేవలము నాకు రమణ మహర్షి యొక్క చరిత్రలోనే ఈ రహస్యం బోధపడుతుంది మనకి. నిజమైనటువంటి హృదయము కుడివైపు ఉన్నది, ఎడం వైపు ఉన్నటువంటిది కుడివైపు హృదయము యొక్క రెప్లికా. అంచేత కుడివైపు ఉన్నటువంటి హృదయం కరెక్ట్గా ఉంటే ఎడమవైపు ఉన్నటువంటి హృదయానికి ఏమైపోయినా కూడా వాడు బతుకుతాడు. అందువల్ల రమణ మహర్షి యొక్క క్లాస్మేట్ మురుగన్ అనుకుంటాను అతని పేరు, ఆయన యొక్క జీవితంలో అనేక పాముకాటుతో చనిపోయేటటువంటి ఆయన కొడుకుని రమణ మహర్షి బతికించాడు. మతిస్మితము పోయినటువంటి ఆయన కూతురు యొక్క మతిస్మితాన్ని కరెక్ట్ చేస్తాడు. ఇవంతా కూడా రమణ మహర్షి యొక్క సాధన ద్వారా మీరు హీల్ చేయగలిగేటటువంటి సాధన విధానాలు. రమణ మహర్షి ఎవరికో ఏదో హెల్ప్ చేస్తే మీకేం లాభం? ఒక డాక్టర్ నేను ఇలా ఆపరేషన్ చేశాను, ఈ విధంగా మీరు బతికించవచ్చు పేషెంట్ని అని మీకు చెప్తే ఆ స్టూడెంట్ ఏం చేయాలి? తను కూడా అలా బతికించగలగాలి. ఆ విధంగా రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రను చదవండి. మీరు మెరకల్స్గా చదవకండి, అవన్నీ కూడా మీకు కూడా లభించగలిగేటటువంటి సిద్ధులే. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుంది అంటే, భారతదేశంలో గురువు ఫోటో పెట్టుకుని దండం పెట్టేసుకుని నువ్వు అన్నీ చేయగలవు కానీ నేనేమీ చేతగాని వాడిని, ఆ మాట మాత్రమే ఏ గురువు అనలేదు. గురువు ఎప్పుడు ఏం చెప్తాడు అంటే, నువ్వు కూడా నాలాంటి వాడివి. అంచేత 1901లో రమణ మహర్షిని దర్శించినటువంటి నాయన లాంటి ఒక మహాసిద్ధ తపస్వి 6 సంవత్సరాలు పట్టింది మళ్ళా ఆయనకి ఈయన నా గురువు అని తెలుసుకొని. ఇంకొక తమాషా రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రలో చూడండి, ఎప్పుడైనా దీక్ష అది ఇస్తే శిష్యుడికి గురువు పేరు పెడతాడు. సన్యాస దీక్ష అది ఇస్తున్నప్పుడు పేర్లు మార్చి గురువు పేరు ఇస్తాడు. ఇక్కడ రివర్స్ అయింది, గురువుకి రమణ మహర్షి అనే పేరు పెట్టింది ఈయన. కొంచెం చాలా జాగ్రత్తగా ఈ సాధనా రహస్యాన్ని మీరు గమనించుకోండి. దీని అంతరార్థం ఏమిటో మీరు ఆలోచించుకోండి. రమణ మహర్షి యొక్క జీవితంలో ఒక మహాసిద్ధ తపస్వి అయినటువంటి వ్యక్తి రమణ మహర్షికి పేరు పెట్టాడు. అజోపిస్తన్ నవ్యయాత్మ భూతానా మీశరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు, నువ్వు నేను కూడా ఒకలాంటి వాళ్ళమే. నువ్వు నేను అని ఎవరితో చెప్తున్నాడు? అక్కడ అర్జునుడితో చెప్తున్నాడు. కానీ అర్జునుడితో చెప్తున్నాడు అంటే మనందరికీ కూడా చెప్తున్నాడు అని అర్థం. అర్జునుడు మాత్రమే అంత గొప్పవాడవుతే దాన్ని చదవాల్సిన పనిలే మనం. అది సాధనకి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది అంటే, ఇట్ యూ కెన్ బికమ్ దట్. ఇంకా కృష్ణుడు అక్కడ ఏం చెప్పాడో, అజోపిస్తన్ నవ్యయాత్మ భూతాన మీశరోపిస్తన్. అజోడిని అయినప్పటికీ, పుట్టుక లేని వాడిని అయినప్పటికీ, అవ్యయాత్మ నాశరహితుడిని అయినప్పటికీ, భూతానా మీశరోపిస్తన్ అన్ని భూతాలకి కూడా నేను అధికారి అయినప్పటికీ కూడా, సంభవామి ఆత్మ మాయ. ఎలా పుట్టాడు? తను తన యొక్క మాయతోనే పుట్టాడు. ఒకవేళ శ్రీకృష్ణుడు తన యొక్క మాయతో పుట్టుంటే మనం ఎలా పుట్టుంటాం? మన యొక్క మాయతోనే పుట్టాం మనం కూడా. వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్. ఈ సృష్టిని కానీ దీన్ని కానీ కూడా మనము నిర్మించుకున్నాము. నువ్వు నిర్మించుకున్న తర్వాత బయటకు ఎలా వస్తావు? నువ్వు బయటకు రావాలి. దారి అవుతే చెప్పగలడు డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకొక విషయము పుస్తకాల్లో ఏం చెప్తాను అంటే నాయన రమణ అనేటటువంటి మాటలు, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాల నుంచి తీసుకోబడినటువంటి అక్షరాలు. మరి ఆ నాయన రమణ అనేటువంటి అక్షరాలను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? పాయింట్స్ బిల్లిబిల్లిగా ఎటు తీసుకెళ్తున్నానో అర్థమైంది కదా. ఒక చమత్కారం ఎప్పుడు జరుగుతుందా అని నేను చాలా సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నాను. నాకు చేత కాలేదు ఎక్కడో చేస్తే రమణ మహర్షి యొక్క కేంద్రం నుంచే ఆ చమత్కారం రావాలి. ఏంటి ఆ చమత్కారము అంటే, అరుణాచలంలో కొండపైన ఉత్తర దిక్కున ఒక వటవృక్షం ఉన్నది అని, ఆ వటవృక్షం కిందన అరుణాచలేశ్వరుడు యొక్క సశరీరమైనటువంటి భౌతిక శరీరము అరుణగిరి యోగిగా ఈనాడు ఉన్నది అని శాస్త్రాలు చెప్తున్నాయి. రమణ మహర్షి కూడా దాన్ని కన్ఫర్మ్ చేశాడు. అంటే పురాణాలలో, ఉపనిషత్తుల్లో, వేదాలలో, మన భారతీయ సంస్కృతుల్లో ఏ శివుడి గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ మూర్తీభించినటువంటి శివరూపము ఈనాడు కూడా అరుణగిరి పర్వతం మీద ఉన్నది. ఒకసారి రమణ మహర్షి ఆ పర్వతం మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆకు, మర్రి ఆకు ఆయన కాలు దగ్గర పడింది. ఇంత పెద్ద మర్రి ఆకు అయితే ఆ చెట్టు ఎంత పెద్దది ఉంటుంది? వెళ్తూ మొదలెట్టాడు వెతుక్కుంటూ. రమణ మహర్షికి అరుణాచలము కొట్టిన పిండి అంటే ఏంటి, ప్రతిదారి తెలుసు ఆయనకి. ఎంత అద్భుతంగా ఆయనకు ఆ దారి తెలుసు అంటే, ఒక విదేశీయుడు దారి తెచ్చిపోయాడు కొండపైకి ఎక్కి, చీకటి పడిపోతుంది, అప్పుడు లైట్స్ లేవు. అప్పుడు రమణ మహర్షి కిందనే కూర్చుని ఇక్కడి నుంచి ఆయనకి దారి చూపించాడు ఎలా కిందకి రావాలో. అంటే అర్థమైందా ఆయన ఎంత క్లియర్ ఇమాజినేషన్ ఉందో ఆయనకి దారి. ఆయనకి కూడా ఆ వటవృక్షం ఎక్కడ ఉందో తెలియలేదు. ఆకు పడింది, ఉంది అని నిర్ధారణ చేసుకున్నాడు. ఉంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వెతకటం మొదలెట్టాడు. వెతకటం మొదలైతే గానీ ఈయన కాలు ఎక్కడ పడింది? కందరేగలు పెట్టె మీద పడింది. అవి ఊరుకుంటాయేంటి రమణ మహర్షి అని కుట్టడం మొదలెట్టాయి. ఆయన ఏం చేశాడో జాగ్రత్తగా చూడండి. కుట్టడం మొదలెడితే మనం ఇమీడియట్గా ఏం చేస్తాం? కుట్టుకో అన్నాడు. సాధనా రహస్యాన్ని అర్థం చేసుకోండి. మనము ఏదైనా ఒక పనిని మొదలెడితే కాస్త అడ్డంకి వచ్చేస్తే పని మానేస్తాం. ఏదైనా ఇబ్బంది వచ్చేస్తే ఇంకా పని వద్దండి ఇంకో సైడ్ ట్రాక్. కానీ ఈయనకి అది కుడుతూ ఉంటే కుట్టుకో అన్నాడు. ఇంకోటి ఏంటి, ఆయన చాలా ఆశ్చర్యంగా చెప్పినటువంటి క్వశ్చన్ మార్క్. ఆయనకి అది ఆశ్చర్యం కాదు, ఆయన చెప్పినా మనం ఆశ్చర్యపడకపోవటం ఆశ్చర్యం. అందుకోసమే కాబోలు భగవద్గీతలో ఏం చెప్తాడు అంటే, ఆశ్చర్యవత్ పశ్చతి కచ్చిదేనం, ఆశ్చర్యవత్ వద్ది తథైవ చాన్యన, ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యనం వేదన చైవ కచ్చి. మొత్తం ఆధ్యాత్మికత ఇది పెద్ద వండర్. పెద్ద వండర్ ఏంటి అంటే, అందరికీ ఆశ్చర్యమే, అందరికీ తెలిసి చాలా గొప్పదండి, కానీ ఎవ్వడికి కూడా ఆ మార్గంలో వెళ్ళాలనేటటువంటి ప్రవృత్తి రాదు. పెద్ద ఆశ్చర్యం కదా. ఏంటి ఇక్కడ నేను చెప్పేటటువంటి ఆశ్చర్యం ఏంటి అంటే, రమణ మహర్షి ఏం చెప్తాడు అంటే, ఆ కందిరిగేలు అదేంటో కానీ నా కుడికాలుని కొట్టలేదు అంటాడు. ఎత్తి చూపిస్తాడు ఆయన ఆ మాటని. ఆయన ఆ మాట అనాల్సిన అవసరం ఏముందో అని కూడా మనం ఆలోచించుకో. సరేసుకుంటే వెళ్ళిపోతాం పాప ఆయన కుడికాలను వదిలేస్తాయని. మరి మీరు ఆలోచించుకోండి, తర్వాత చెప్తాను నేను. ఆయన ఆ మాట ఎందుకన్నాడు చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. ఒక జ్ఞాని యొక్క మాట, ఏ మాట వాడినా దాంట్లో చాలా అంతరార్థాలుంటాయి. ఆ అంతరార్థాలలో ప్రతి అంతరార్థానికి 7 లెవెల్స్ ఆఫ్ అంతరార్థాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకేత నా ఎడంకాలను కుట్టిపెట్టాయని కుడికాలను ముట్టుకోలేదు. తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? నేను చూసి తీరాలి అనేటటువంటి, ఎవరిని చూసి చూడాలి, ఆ వటవృక్షం ఎక్కడుందో అని. వటవృక్షం చూస్తే ఎవడు కనిపిస్తాడు? అరుణగిరి యోగి కనిపిస్తాడు. ఇప్పటికీ ఉన్నాడు అరుణాచలంలో, కానీ రమణ మహర్షి తర్వాత చాలాసార్లు ఆ అరుణగిరి యోగిని చూడటానికి ప్రయత్నించిన వాళ్ళని వద్దు అన్నాడు. వద్దు అంటే గ్యారంటీగా చేస్తాం. అలాగే ఐదారుగురు మొదలెట్టారు, చాలా కష్టాలు పాలయ్యారు అని మాత్రమే రాసింది. కానీ వాళ్ళు ఏం కష్టాలు పాలయ్యారో అందులో పుస్తకంలో లేదు. కానీ నాకు ఒకటి తెలుసు, గురువు వద్దన్నాక చేస్తే నీకు గ్యారంటీగా కష్టాలు వస్తాయి. కానీ రమణ మహర్షి ఒక చోట ఒక వ్యక్తితో చెప్తాడు, ముందు అరుణాచలానికి వస్తారు నా దగ్గరికి, దూరంగా నమస్కారం చేస్తారు, తర్వాత ఏం చేస్తారు మెల్లిగా దగ్గరవుతారు, తర్వాత నన్ను మేనేజ్ చేయటానికి ట్రై చేస్తారు. పాపం రమణ మహర్షికి కూడా ఆ బాధ ఉన్నాయన్నమాట. ఆ సీక్వెన్స్ అర్థం చేసుకోండి. నేను కేవలము రమణ కేంద్రంలో నా కోరిక ఏంటి అంటే, ఈ దృష్టికోణంతో పనిచేసి సాధన చేసి భారతదేశానికి రమణ మహర్షి ఏ విధమైనటువంటి లక్ష్య సాధన తన కేంద్రంగా పెట్టుకున్నాడో అటువైపు మనము పయనించగలమా? మొట్టమొదటిది ఏంటి అంటే, రమణ మహర్షి జీవితంలో కఠోపనిషత్ సాధన. నేను చనిపోతే ఏమవుతుంది, మృత్యువు తర్వాత ఏమవుతుంది, మృత్యువు తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇమీడియట్గా వాడు ఏమవుతాడు, రమణ మహర్షి చెప్పేది జ్ఞాని అవుతాడు. జ్ఞాని అవుతాడు అంటే ఏమవుతాడు, వాడు అమృతత్వాన్ని పొందుతాడు, మృత్యువుని దాటిస్తాడు. అది మన రమణ కేంద్రాలలో మొదటి సాధనగా మారాలి. రెండవ సాధన చాలా అద్భుతమైనటువంటి ఒక శ్లోకము, రమణ మహర్షి స్వయంగా రాసినటువంటి శ్లోకం, మీకందరికీ గుర్తుంటుంటుంది. మొత్తము రమణ సాధన అంతా కూడా ఈ శ్లోకం మాత్రమే. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం, ఇహ మహమతి సాక్షాదాత్మరూపేణ భాతి, హృదివిచి మనసాత్వం చిన్వత మధ్యతావ పవన చలన రోధనాత్ ఆత్మనిష్టో భవత్వం. ఒకే ఒక శ్లోకము పూరించాడు ఆయన. ఒక వ్యక్తి ఆయనకి ఈ హృదయ కుహర మధ్య అనేటటువంటి ఒక సమస్య ఇస్తాడు, హృదయ కుహర మధ్య అని. దాని తర్వాత రమణ మహర్షి ఆశువుగా దాన్ని పూర్తి చేస్తాడు. ఈ సాధన మనం చేసుకోగలమా రమణ కేంద్రాలలో, మన యూత్కి, మన సమాజంలో ఉన్నటువంటి ఈనాటి కాలుష్యాన్ని కరగేయటానికి ఈ విధమైనటువంటి సాధనా కేంద్రాలుగా మనం చేయగలమా? అది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం, హ్యహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి, హృదివిష మనసాత్వం చిన్వత మధ్యతావ పవన చలన రోధనాత్ ఆత్మనిష్టో భవత్వం. మూడు సాధనలు చెప్తాడు. మొట్టమొదట డైరెక్ట్గా ఏం చెప్తాడు అంటే, ఈ మొత్తము జగత్ యొక్క కేంద్రము నీ హృదయమే. ఎక్కడుంది నీ హృదయం? దానికి ఆయన మూడు మెథడ్స్ చెప్తున్నాడు రమణ మహర్షి. నిజంగా మనం జ్ఞానం అయిపోయి ఆ కేంద్రమే నిన్ను లాగేసిందనుకో, ఇంకా నువ్వు నేను చేయగలిగేది ఏం లేదు, చేసేదేదో అదే చేస్తుంది. మా గురువు గారు ఒక చెప్తూ ఉండేవారు, ఆఫ్రికన్ జంగల్స్లో ఒక వ్యక్తి చిన్న స్కూల్ పెట్టాడు చిన్నపిల్లలకి, ఆటవిక జాతిలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి. ఆ రోజు ఎందుకో ఆయనకు మూడొచ్చో ప్రశ్న వేశాడు, ఏమయ్యా సడన్గా ఇక్కడికి పెద్ద పులి వచ్చిందనుకోండి ఏం చేస్తారు అని. చిన్నపిల్లలు ఏం జవాబు చెప్తారు? ఎవరు ఏం జవాబు చెప్పలేదు. లాస్ట్ బెంచ్లో కూర్చొని ఒక చిన్న కుర్రవాడు చిన్న చెయ్య పైకి ఎత్తాడు, చెప్పు అన్నాడు. మనం చేసేది ఏముంది సార్, చేసేదేదో పెద్ద పులే చేస్తుంది. అలాగా మన పూర్వజన్మ ప్రారంభం వల్ల, పూర్వజన్మ సంస్కారం వల్ల ఈ హృదయ కుహర మధ్య ఉన్నటువంటిది మిమ్మల్ని లాగింది అనుకోండి అరుణాచలం. నువ్వు చేసేది ఏముంది, చేసేదేదో అదే చేస్తుంది. అది చేయనప్పుడు ఏం చేయాలి అన్నది మన సమస్య. అది లాగేశాక నువ్వు చేసేది ఏం లేదు, నువ్వు ఎక్కడో కూర్చుంటావు, మళ్ళా నువ్వు కూడా ఐ హ్యావ్ కమ్ అంటావు, మళ్ళా నీ చుట్టూరా ముందు దూరంగా దండం పెట్టేవాళ్ళు, మళ్ళా దగ్గరికి వచ్చేవాళ్ళు, తర్వాత మేనేజ్మెంట్ చేసేవాళ్ళు వచ్చేస్తారని పాపం రమణ మహర్షి పాపం ముట్టుకున్నాడు. చేత ఈ మూడు విధానాలు కాస్త జాగ్రత్తగా అర్థం చేసింది. హృది విష మనసాత్వం చిన్వత మధ్యతావా పవన చలన రోధనాత్ ఆత్మనిష్టో భవత్వం. ఒకటి ఏంటి అంటే ఇంటెలెక్చువల్ అప్రోచ్. ఇప్పుడు మనం అంతా చేస్తున్నది ఇంటెలెక్చువల్ అప్రోచ్. ఓ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అసలు అది ఎక్కడుంది, ఏముంది, ఏముంది. కానీ మన వేదము అది ఏం చెప్తుంది అంటే అది ఎక్కడుంది అన్నది నువ్వు ఇంటెలెక్చువల్ గా ట్రై చేయి, కానీ అది ఎక్కడుందో నీకు తెలియదు. ఎందుకు అంటే తెలిసాక నువ్వు ఉండవు. అది ప్రాబ్లం. ఇక్కడ ఎవడైతే వెతుక్కుంటున్నాడో వాడికి వాడు ఎవడో తెలిసిపోయింది అనుకోండి, తెలిసిపోయిన తర్వాత నేను అది అన్నాడనుకోండి, పాఖండే. ఇంకా నేను లేకపోతే నేను అది అని ఎలా అంటాడు? అంచేత ఎన్ నేటి నేటి వచ్చినే నిగమావచ్చు. అంచేత నువ్వు ఏ సాధన చేసుకున్నా కూడా నాన్ యార్ హుయామై అనేటటువంటి సాధన ఈ యాంగిల్లో చేయాలి. మీరు ఏది మీరు అనుకున్నా ఇది నేను కాదు అని మీరు అనుకోవటం లే. యోగ సాధన చేస్తున్నటువంటి వాడు కూడా యోగ సాధన చేయటం లేదు. ఆ యోగ సాధనకి వాడెవడు? ద్రష్ట మాత్రమే. అందుకే మొత్తం తపస్సు అంటే ఏమిటి అని నాయని అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, ఎవడు తపస్సు చేస్తున్నాడో వాణ్ణి గమనించటమే నిజమైనటువంటి తపస్సు. మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మంత్రజపం చేస్తున్నావు నువ్వు, నువ్వు నిజమైనటువంటి మంత్రజపం ఎప్పుడు చేస్తున్నట్టంటే మంత్రజపం చేస్తున్నటువంటి వాడిని బయట నుంచి ఎలా చూస్తున్నారో మీరు కూడా అలా చూడగలిగారు. మరి అది చేస్తున్నావు మనం? మంత్రజపం మీదే మీకు దృష్టి ఎప్పుడైతే కేంద్రీకరించబడుతుందో ఆ ఐ కాన్షియస్నెస్, ఎవడైతే ఈ మంత్రజపానికి ద్రష్టగా ఉన్నాడో వాడిని నువ్వు చూడలేవు. అలాగే యోగ సాధన చేసినా కూడా ఆసనాలు వేస్తున్నావా? ఆసనాలు చేసేవాడికి ద్రష్టగా ఉంది. మంచినీళ్ళు తాగుతున్నావా? మంచినీళ్ళు తాగుతున్న వాడికి ద్రష్టగా ఉంది. ఇది సహజ స్థితి అన్నాడు భగవాన్. సహజస్థితి అంటే భావం అర్థమైందా? ప్రహ్లాద చరిత్రలో పానీయంబులు ద్రావుతుంది, గుడుచుతుంది, భాషించుతుంది, ఏం చేస్తున్నా, నవ్వుతున్నా, బాధపడుతున్నా, ఆఖరికి నిద్రపోతున్నా కూడా సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృత రసాస్వాద. ఆ భావనా స్థితి నీకు ఎప్పుడైతే నిరంతరం వస్తుందో అప్పుడు నువ్వు రమణ మహర్షి యొక్క ఆ భగవాను యొక్క చేతనత్వానికి నువ్వు చాలా దగ్గరైపోతావు. చాలా దగ్గరైపోతావు అన్నాను, ఆ చేతనత్వంలో లయం అయిపోతావు అనలేదు. అది సాధన మధ్యతావ. మొదటి నేను చెప్పాను, అర్థమైంది కదా? మనసాత్వం చిన్వత, మనస్సులో ఏది జరుగుతున్నా కూడా ఇది చూసేవాడు ఒకడున్నాడు, జరుగుతున్నది ఒకటి ఉంది. ఈ సాధన మనస్సుతో చేస్తావు. లేదు మధ్యతావ, నువ్వు అందులో లీనమైపో. ఈ లీనమైపోయేటటువంటి సాధన దయచేసి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అప్పుడు చేయకండి. ఈ లీనమైపోయినటువంటి సాధన ఎప్పుడు చేయాలి? ఇంట్లో కూర్చున్నప్పుడు, ఇంకేమీ పని లేనప్పుడు, కేవలము ఆ ద్రష్టాస్థితిలో. అంటే మొత్తము అసలు రమణ మహర్షి సాధన పతంజలి యోగ సాధనయే. కానీ పతంజలి యోగ సాధన యొక్క క్రీమ్ క్వింటెసెన్స్ తీసుకొచ్చి పెట్టేశాడు. ఏంటి పతంజలి యొక్క యోగ సూత్రాలు? మూడే అసలు, మిగతాదంతా కూడా పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నటువంటి 195 సూత్రాలు కూడా ఈ మూడు సూత్రాలకి వివేచన. మొదటిది ఏంటి అంటే అధ యోగానుశాసనం. యోగా మీన్స్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే నీకు ఇష్టం లేని చేయటం. ఇష్టం ఉన్నది చేస్తుంది, డిసిప్లిన్ ఎలా అవుతుంది? తేడా అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా అనుశాసనం అంటే డిసిప్లిన్ అంటేనే అర్థం ఏంటి అంటే క్రమశిక్షణ అంటేనే అర్థం ఏంటి అంటే అది చేయటం మీకు ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉండి ఆ క్రమశిక్షణ పాటించారనుకోండి, అది ప్లే అవుతుంది. ఈ తేడా అర్థం చేసుకోండి. భగవంతుడి యొక్క లీలగా ఈ సృష్టిని మనం వర్ణిస్తాం. లీల అంటే ఏమిటి? ప్లే, ఆట. ఏ ఆట ఆడినా నియమాలు ఉండేవి. నియమాలు లేకుండా నువ్వు ఆడలేవు కదా. కానీ అది అనుశాసనం కాదు, నువ్వు ఇష్టపడి చేస్తున్నావు కనుక అది ఆట అయింది. కానీ అక్కడ క్రమశిక్షణ ఉంది. క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ నియమాలు పాటించాలి, కబడ్డీ ఆడుతున్నప్పుడు కబడ్డీ నియమాలు పాటించాలి. కానీ అదే క్రమశిక్షణ కాదు, అనుశాసనం కాదు, ఇట్ ఈస్ ఎ ప్లే బికాజ్ యూ లైక్ ఇట్. భగవంతుడికి ఇది ప్లే బికాజ్ యూ లైక్ ఇట్. మనకి మాత్రం ఇదేంటిది? అనుశాసనం. అధ యోగానుశాసనం. ఏంటి అనుశాసనము? నువ్వు ద్రష్టగా ఉండు. మరి ద్రష్టగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? చిత్తవృత్తి నిరోధన. నా చిట్టి వృత్తిని నిరోధించు. ఎలా నిరోధిస్తావు? నువ్వు ఏ పని చేస్తున్నా కూడా దానికి ద్రష్టగా ఉంటే ఆటోమేటిక్గా నీ చిత్తవృత్తులు నిరోధించబడతాయి. నిరోధించబడితే రిజల్ట్ ఏమవుతుంది? తదా ద్రష్ట స్వరూపే అవస్థానం. అప్పుడు నువ్వు ద్రష్టాస్థితిలో ఉంటావు. మొత్తం రమణ మహర్షి యొక్క ఉపదేశము కానీ, రమణ మహర్షి మనకి చెప్పినటువంటి సాధనా విధానము కానీ ఇదే. మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించండి, నేను భగవాన్ అనే మాట కావాలని వాడటంలే. రమణ మహర్షి అనే చెప్తున్నాను నేను. ఎందుకంటే భగవాన్ అన్నది ఆయన అర్థం చేసుకున్నాక అందాం. నాయన ఆ మాట అనొచ్చు, ఈయన భగవాన్ అని. మనకి మాత్రము ఆయన టీచరే, గురువే. గురువు భగవాన్గా మారుతాడు సాధన పరిసమాప్తి అయ్యాక. నేను ఇప్పుడు మనం చేయవలసినటువంటి సాధనల గురించి మాట్లాడుతున్నాను కనుక నేను భగవాన్ అని అంటలే. అంటే అనుశాసనం ఉండాలి మనకి. భగవాన్ అంటే ఇంకేమవుతుంది? లీల అవుతుంది. ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నాయన రమణ మహర్షి గురించి చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ చాలా స్పష్టంగా చెప్పినటువంటి వాటిలో ఆయన సనక సనంద స్థితి దగ్గర నుంచి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి, అప్పుడు ఈనాడు అంటే నా ఉద్దేశం రమణ మహర్షి బతికున్నప్పుడు అని. అప్పుడు భారతదేశం యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఫ్రీ. ఫ్రీడమ్ రాలే. ఆ ఫ్రీడమ్ కావలసినటువంటి వ్యక్తులను ఆయన ఎలా తయారు చేశాడు అన్నది రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రలో చాలా అద్భుతమైనటువంటి భాగం. అనేక మంది వ్యక్తులకు భారతదేశము అంటే నా తల్లి అనేటటువంటి భావన కలగజేశాడు. ముఖ్యంగా 16 మంది వ్యక్తులు భారతదేశ స్వాతంత్రం కోసం మన దేశంలోనూ ఇతర దేశంలోనూ కూడా పుట్టారు. ఇంకా 5 నిమిషాలే ఉంది కనుక నేను టపటపటపటప చెప్పేస్తాను. నేను నా లెక్చరర్ని కనుక సిలబస్ పూర్తి చేయడం నాకు చాలా ఈజీ. సిలబస్ అయితే పూర్తి చేసేస్తాను. కానీ నేను మీకు అందజేసిన సిలబస్ అర్థమైంది కదా. కేవలం లెక్చర్లు కాదు, మనం సాధనా విధానంగా ఎప్పుడైనా మనం కలిసి కూర్చుని 3 రోజులు 4 రోజులు ఒక చోట ఉండి వీలవుతే అరుణాచలానికే వెళ్ళి ఈ సాధనలు చేసుకుందాం. మనం కలిసి చేస్తుందాం. నాకు ఈ సాధనలన్నీ వస్తాను నేను చెప్పటం లేదు. ప్రాక్టికల్ బుక్ చదివితే చదివానంటే ప్రాక్టికల్స్ నాకు రావు అంటే కలిసి చేసుకుందాం. 16 మంది వ్యక్తులు భారతదేశ స్వాతంత్రం కోసం దేశ విదేశాలలో పనిచేశారు. చాలా జాగ్రత్తగా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు గుర్తుంచుకోండి. దేశ విదేశాలు, దేశీయ విదేశీయులు కూడా భారతదేశ స్వాతంత్రం కోసమే పనిచేశారు. అందులో కర్నల్ ఆర్కాటే అనే బెసెంట్ని నాయన గుర్తిస్తాడు తన సమూహంలో వాడే అని. ఇంకా కర్నల్ ఆల్కాట్ చనిపోయాక, చనిపోయే రోజు నాయనకు కల వస్తుంది. ఒక తెల్లటి బట్టలు వేసుకుని తెల్లటి గడ్డ ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా భారతదేశానికి దానికి కావాల్సినటువంటి పనికి నువ్వే చేయాలి అని. ఆయనకు అర్థం కాలే ఎవరు. నెక్స్ట్ డే పేపర్లో కర్నల్ ఆల్కాట్ బొమ్మ కొడుతుంది ఫోటోలో, ఈయన శరీరం వదిలేశాడు అని. అప్పుడు చాలా బాధపడతాడు ఆయన. బతికుండగా నేను కలుసుకుంటుంటే ఏం చేద్దురు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నాయన లాంటి అలాంటి శక్తి సంపన్నుడైనటువంటి వాడు 6 ఏళ్ళవుతే గానీ రమణ మహర్షిని భగవాన్గా గుర్తించదు. వెళ్ళిపోతాడు 1900 తర్వాత, ఉండడు అక్కడ. మళ్ళా వచ్చాక భగవాన్ రమణ మహర్షి అని బిరుదిస్తాడు. తనతో పాటు మెడ్రాస్లోనే ఉంటున్నటువంటి యానిబెసెంట్ కర్నల్ ఆల్కాట్ని గుర్తించలేదు అని ఏడుస్తాడు. అరవిందో ఒకతను రమణ మహర్షితో పాటు దీటుగా పనిచేసినటువంటి వ్యక్తి. రమణ మహర్షిని నాయన స్థూల శిరస్సుడు అంటాడు. కొంచెం ఈ పుస్తకం మీ దగ్గర ఉండే ఉంటుంది, అది చదవకండి. గణపతి ముని చరిత్ర అని ఇందులో నేను చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. గణపతి ముని చరిత్ర, బ్రహ్మ విద్యాచార్య పోలూరి హనుమ జానకి శర్మ. భారతదేశ స్వాతంత్రానికి పాటుపడటంలో చాలా ప్రముఖ పాత్ర భారతదేశానికి స్వాతంత్రం రావటం కాదు, స్వాతంత్రం వచ్చాక భారతదేశం ఏమి చేయాలి అన్నది. నీకు స్వాతంత్రం ఎందుకు? టు డూ వాట్ యు వాంట్ టు డూ కదా. అంచేత రమణ మహర్షి కానీ మిగతా అనేక మంది మహనీయులు భారతదేశ స్వాతంత్రానికి పాటుపడినప్పుడు ముఖ్యంగా అరవిందో లాంటి వ్యక్తి ఏం చెప్తాడు అంటే, జైల్లో ఉన్నప్పుడు కృష్ణుడు కనిపించి చెప్తాట, భారతదేశానికి నువ్వేంటయ్యా ఇచ్చేది స్వాతంత్రం తెచ్చేది, ఐ హావ్ గివెన్ ఇట్. అక్షరాల మహాభారతంలో చెప్పినటువంటి భాగం, భగవద్గీతలో చెప్పినటువంటి మాట, నిమిత్త మాత్రం భవసవ్య సాసి, నువ్వేంటయ్యా యుద్ధం చేసేది, నిమిత్త మాత్రుడుగా యుద్ధం చేయండి. ఇక్కడ ముఖ్యంగా ఈనాడు నేను మీకు చెప్పదలుచుకున్నది, వీలవుతే మనం అందరం కలిసి చేయవలసింది ఏంటి అంటే, ఇంతమంది మహనీయులు భారతదేశ స్వాతంత్రం కోసం ఎందుకు పాటుపడ్డారు? వీ డోంట్ నో. ఆర్ వి ఫ్రీ? వీఆర్ నాట్. రియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది నేనేమన్నో తెలుసుకుంటే, దానికి ఆయన బీజాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. మరి రమణ మహర్షి సాధనా మార్గంలో మనము ఆ నేను ఎవరిని తెలుసుకునేటటువంటి సాధనకు నెలకు 3 రోజులు ఇవ్వగలమా? దీన్ని అంత యాక్టివ్ సెంటర్గా మార్చండి, ముఖ్యంగా పూర్ణిమ రోజు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అరుణాచల్కి వెళ్ళి మీరు చేసుకోక్కర్లేదు, స్మరణ మాత్రంతో అరుణాచలం మీ హృదయంలో స్ఫురిస్తుంది, ఆయన వాక్యే. కానీ ఒక 3 రోజులు నెలకి మనం మొత్తం మర్చిపోయి మేము ఈ సాధన చేసుకుంటాం, ఎందుకు ఈ సాధన, ఎందుకు నీకు ఈ ఫ్రీడము, ఎందుకంటే భారతదేశానికి ఒక పాత్ర ఉన్నది, ముందు ఆ పాత్ర ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ పాత్రకి ఈ 5 శ్లోకాలు చదివేసి ఆపేస్తాను, టైం అయిపోయింది కదా, టైం కదా. మొట్టమొదటి ఏంటి అంటే, ద కార్డినల్ టీచింగ్ ఆఫ్ మహర్షి శ్రీ అరుణాచల పంచరత్న దర్పణము. ఇది ఆర్య ఛందస్సులో రాయబడింది, ఆర్య భాషలో అంటే సంస్కృత భాషలో. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ద వరల్డ్ వార్స్, సెకండ్ వరల్డ్ వార్ మెయిన్గా ఈ ఆర్య అనే పదం మీదే దెబ్బలాడాడు. గుర్తుందా హిట్లర్ దేని మీద దెబ్బలాడాడు అంటే, ద ఆర్యన్ రేస్. మొత్తం సెకండ్ వరల్డ్ వార్ అంతా కూడా ఈ పుస్తకంలో, ఈ 5 శ్లోకాల్లో ఉన్నది. రాబోయేటటువంటి వరల్డ్ వార్ గురించి కూడా ఉన్నది, కానీ ఆ వరల్డ్ వార్ బయట జరగదు, మీ లోపల జరుగుతుంది. అంచేత మాస్టర్, వరల్డ్ వార్ ఎప్పుడు వస్తుంది? మీరు ఎప్పుడు యుద్ధం మొదలెడితే అప్పుడు వస్తుంది. ఎవరితో? మీతో, మీతోనే. అంచేత వరల్డ్ వార్కి, థర్డ్ వరల్డ్ వార్కి డేట్ ఇవ్వలేదు మాస్టర్ డైమండ్స్ తో సహా. ఇంకంటే దట్ వరల్డ్ వార్ విల్ బి రేజ్డ్ విథిన్ యూ. ఆ వరల్డ్ వార్ ఎలా చేయాలో అన్నది చూడండి జాగ్రత్తగా. కరుణాపూర్ణ సుధాభే కబలిత ఘన విశ్వస్య కిరణావల్య అరుణాచల పరమాత్మం అరుణోభవ చిత్త కుంజ సువికాయ. మొత్తము గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏమిటున్నదో ఆ అర్థాన్ని ఇక్కడ ఆయన పెట్టాడు. గాయత్రి మంత్రానికి దీనికి ఒకటే ఒక తేడా ఉంది, గాయత్రి మంత్ర సాధన మనకి చేయటం చేత కాదు, ఈ శ్లోకంలో ఎలా చేయాలో చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? కరుణాపూర్ణ సుధాభే. గాయత్రి మంత్రం ఓం తత్సవితుర్వరేణ్యం, శ్రేష్టమైనటువంటి ఆ సవితాశక్తిని. ఆ సవితాశక్తి ఎలాంటిది అంటే, కరుణాపూర్ణ సుధాభే. మనము ఆ సూర్యుణ్ణి అనుగ్రహం ఇచ్చేటటువంటి శక్తిగా మనం చూడటం లేదు, ఒక గ్రహంగా చూస్తున్నాం. రమణ మహర్షి ఎలా చూశాడు అంటే, ఆ సూర్యుణ్ణి ఒక గ్రహంగా చూడలేదు, ఒక పిండంగా చూడలేదు. కరుణాపూర్ణ సుధాభే. తర్వాత ఏం చెప్తున్నాడు? కబలిత. కబలిత అంటే తెలుసు కదా, ముద్ద, ఓ మోర్చల్. కబలిత ఘన విశ్వరూ, ఘన విశ్వస్య కిరణావల్య. ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఏమవుతున్నాయి? ఘన రూపం దాల్చి ఈ సమస్త సృష్టిగా మారింది. మారాకేమైంది? అరుణాచల పరమాత్మన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోండి, మనము వీలైనన్ని సార్లు అరుణాచలానికి వెళ్ళాలి. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అరుణాచలానికి వెళ్లి అన్ని సంవత్సరాల పాటు కదలకుండా మనకి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి కూర్చుంటే, మనము నెలకి 3 రోజుల పాటు అరుణాచలంలో ఉండకపోతే ఆయన శిష్యులము ఆయన మార్గంలో నడుస్తున్నాము అనుకోవటానికి మీకు ఏమైనా హక్కు ఉన్నదా? నేను ఇందాకనే చెప్పాను, నేను ఆ మాట అన్నందుకు మీకు కోపం వస్తే మీరు ఏం చేసేయాలి? విచ్ఛిన్నించేయాలి. కానీ మనకి హక్కు లేదు. ఏ అరుణాచలాన్ని అయితే నా యొక్క మొత్తము జ్ఞాన సంపదకి ఆధారము, అందువల్ల ఆయన పిలుపు విని నేను అన్నిటినీ వదిలేసి అక్కడికి వచ్చాను అని ఆయన చెప్తే మనం అరుణాచలం వీలు చూసుకుని వెళ్తామండి. వీలు చూసుకుని మేము వెళ్తాం, వీలు రాదది. అరుణాచల పరమాత్మం అరుణోభవ చిత్త కంచ సువికాశాయ. అంచేత అరుణాచలం ఏం చేయాలి? మన చిత్తాన్ని వికసింపజేయాలి. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రంలోని అన్నమయ కోశ సాధనకి ఇది ఉపయోగపడుతుంది ఈ మంత్రము. దీని తర్వాత మంత్రము, త్వయి అరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రళీన. భూత్వా స్థిత్వా ప్రళీన అంటే గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుడు దేవు. భూత్వ అంటే జరగడం, ప్రళీన అంటే లయమైపోవటం, స్థిత్వ అంటే ఉండటం. సరేనా? హృదయమహిమిత్వాత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయం మమ. ఇది ఈ హృదయం అనేటటువంటి మాట రమణ మహర్షి యొక్క సాధనలో కుండలిని జాగరణకి ఆధారం అవుతుంది. మనం అందరం కూడా కుండలిని జాగరణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాం? మూలాధారం నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. రమణ మహర్షి యొక్క శిష్యులకు వాళ్ళ కుండలిని హృదయానికి వచ్చేసింది, ఇది గ్యారంటీ. వస్తే ఏం లాభం? అక్కడికి వస్తే మన కిందకి వెళ్తూ ఉంటుంది, అక్కడికి వస్తూ ఉంటుంది, కుదరదది. అక్కడి నుంచి మీరు సాధన చేయాలి. కానీ మీకు ఎంత లాభమో గుర్తుంచుకోండి. మనం అది అర్థం చేసుకున్నామా? రమణ మహర్షి స్వయంగా చెప్పాడు రమణ గీతలో. హృదయం అంటే ఏమిటి? 4th చాప్టర్ అనుకుంటాను. అంచేత ఈ సాధనలు అన్నమయ కోశ సాధన 1వ శ్లోకం, ప్రాణమయ కోశ సాధన 2వ శ్లోకం, 3వ శ్లోకం లోవర్ మైండ్. ఈ చుట్టూరా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని చూసుకునేటటువంటి మనోమయ కోశము, 4వది విజ్ఞానమయ కోశము, 5వది ఆనందమయ కోశము. సిలబస్కి కరెక్టే. కానీ ఈ సాధనలు మనం ఎలా చేసుకోవచ్చు? ఈ పుస్తకంలో ఉన్నాయి, కలిసి చేసుకుందాము, కలిసి ప్రయాణిద్దాము అనేటటువంటి స్ఫూర్తి మనలో ప్రవేశించగలిగితే ఈ సమావేశం ఏర్పరిచినటువంటి ఆ భగవాన్ రమణ మహర్షి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది అని ఆశిస్తూ స్వస్తి.